साक्षात् परब्रह्मे तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। महाभक्ताय नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనందరికీ ఒక నానుడు ఉంది, యథామతి తథా గతి అని. ఎవరి మతి ఎట్లా ఉంటే గతి కూడా అదే పొందుతాడు. మనోభావాలను బట్టి బయట ఉన్నటువంటి విషయంలో కూడా దాన్ని మరొకటిలాగా మరొకటిలాగా అపార్థాలకి త్రోవ తీసేది ఉంది, పరమార్థానికి త్రోవ తీసే ఉన్నాయి. ప్రపంచంలో అపార్థాలకు కూడా చాలా. ఈ ప్రపంచంలో ప్రపంచ దృష్టితో ఉన్నటువంటి మానవుడు, విషయాదులకు లోబడినటువంటి మానవులకు, జీవులకు, ప్రపంచంలో ఆయా మనసుల్ని బట్టి అపార్థాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఊహాపోహలు అంటూ ఉంటారు వాటినే కూడా. ఊహాపోహలుంటే చాలదు, విచక్షణ దృష్టి కావాలి. అందులో ఊహాపోహ విచక్షణ దృష్టి అంటారు. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మిక తరంగాలకు వచ్చేసరికి వివేక దృష్టి అయ్యింది. ఆ విచక్షణ వివేకానికి తీసుకువెళ్తుంది దృష్టి. అలాగే ఎవరైతే నిజంగా గాఢంగా భగవంతుని మీద, భగవంతుని యందు, భగవంతుని తత్వం మీదుగా దృష్టిని అలవర్చుకుని తదనుభూతిని పొందుతూ ఉంటారు, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంతవరకు, మనం మానవుడు కదలొచ్చు, ఎంత లెక్క వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆ సుగంధాలే, ఆయా వృత్తులే దానికి వర్తిస్తూ ఉంటాయి. ఆ మనిషి ఇక్కడే ఉంటే ఇలా ఉన్నాడండి, బయటికి వెళితే మారతాడండి, ఆయన అండి ఆశ్రమంలో ఉంటే చూశారు మీరు, అది సంగతి. అందులో మీరు గురువుగారి సన్నిధిలో ఉన్నప్పుడు, బృందావనంలో ఉన్నప్పుడు చూశారు కాబట్టి మీకు ఆయన అంటే మీకు ఏమర్థమైందండి. బయటికి రానివ్వండి రోడ్డు మీదకి, ఆయన ఎట్లా ఉంటాడో అప్పుడు మీరు ఆయన గురించి ఏం మాట్లాడతారో అప్పుడు చూద్దాం. అంటే ఏంటి, నిజంగా వాస్తవంగా అది మారలా. ఇప్పుడు అట్లాగా ఆయా వాతావరణాన్ని బట్టి మారేటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి, మానసిక దృష్టితో ఉన్నటువంటి, వ్యాధితో ఉన్నటువంటి మానవుణ్ణి ఏమంటారుంటే ఊసరవెల్లి దృష్టి అని. ఊసరవెల్లి ఏ చెట్టు మీదకి ఎక్కితే ఆ చెట్టు ఆ కలర్ను పొందుతుందట. మరి కాండం మీద ఉందనుకోండి ఈ రంగు పొందుతుందంట, ఆకు మీదకి వెళ్ళిందనుకోండి ఆకుల రంగు పొందుతుందంట. ఇలా ఊసర వెళ్ళి ఎక్కడికి వెళితే భూమి మీద వెళ్తుంది అనుకోండి ఆ కలర్లు దానికి వచ్చేస్తూ ఉంటాయట. దేవుడు అట్లా ఇచ్చాడు దానికి. కానీ మరి మానవుణ్ణి ఎందుకు అన్నారు అలాగా, మానవుని యొక్క మానసిక ప్రవృత్తి ఆయా విధంగా. కానీ మహాత్ములు మనకి ఏం చెప్పారంటే, అట్లా మార్పు చెందేటువంటి మానసిక తత్వం ఉన్నంత వరకు నువ్వు భగవతత్వాన్ని గుర్తించినట్టే. నువ్వు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని నువ్వు అనుభవించాలి అనుకున్నప్పుడు నువ్వు మరొకలాగా మరొకలాగా మారడానికి వీలు లేదు. అందుకనేమన్నారు, బజార్కి వెళ్ళవై మార్కెట్కి వెళ్ళు, నీలో మార్పు లేకుండా చేసు. కొంతమంది అంటూ ఉంటాం, ఇప్పుడు నాకు తినకూడదు లేకపోతే ఏవో ఎదురుకుండా ఉన్నాయి, నాకు అసలు వాటి మీద చాలా విరక్తి అండి, కాకినాడ కాదా అంటే అస్సలు ఇష్టం లేదు. అదేనండి, ఆ దీపి మీద అసలు దృష్టే లేదండి మాకు, అస్సలు లేదండి. అదే ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెడుతుంటారు, పుట్ట వస్తుంది అనమాట, దాని మీద అడ్రస్ ఉంటుంది అనమాట, కాకినాడ కాదా, లోపల చూడక్కర్లే. హే కావచ్చు విని, భోజనం అనేది కాకినాడ కాదా అయితే అంటే ఏమవుతోంది, ప్రసాద్ పాప ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా చేయి చూపిస్తలే. ఈ మానవుడి యొక్క మనస్సు లేకపోతే తినాలని ఉండేవాడే తప్ప ఉంటే మాత్రం తప్పకుండా కొట్టేసేవాడే. ఇప్పుడు అదేమైపోతోంది? మానసిక లూజ్, చాంచల్యం, మానసిక చాంచల్యం. అందుకని ఉండని లేకపోని ఎంత కొండ మీద ఉండని మరి జనక మహారాజు అంతటి వాడు మరి గృహస్థయుణ్ణి మహారాజయుణ్ణి ఇంత మహారాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ వాణిని మహాజ్ఞాని అన్నందుకు కారణమేమిటంటే రాజ్యకాంక్ష గాని ప్రజల మీద కాంక్ష గాని అంటే ప్రజల యొక్క ద్రవ్యాల మీద కాని భోగభాగ్యాల మీద కాని శయనాల మీద కాని విషయాదుల మీద కాని ఎప్పుడు ఏ కాలంలో ఏ పరిస్థితుల్లోనూ అటువంటి దృష్టి లేదు. వారికున్నది ఒక్కటే దృష్టి. ఏ దృష్టి? తానెవరూ తాను గుర్తించడం అనేటువంటి నిజమైన వాస్తవానికి మనందరం కూడా ఉన్నది అదే. తాననేటువంటి ఆధారంతోనే మనందరం బ్రతుకుతున్నాం. కాని మధ్యలో ఒకడు బాబు అది భగవంతుడు అనేటువంటి వాడు మనకు ఒక్కడు ఏర్పరిచాడు. ఏంటంటే అలా తాననేటువంటిది ఉంటే ఇక అది చేసేది ఏం లేదు, అది మిగిలేదు కూడా ఏం లేదు, అది వెలితిగా కూడా ఎక్కడా లేదు, అది లేని స్థానమే లేదు, సర్వవ్యాపకంగా ఉన్నాయి. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మనకి మనస్సునిచ్చి దాని నువ్వు ఇగో ఇగో ఈ దేహం ధరించావు కాబట్టి మామూలు బొమ్మల్లాగా నిన్ను కూడా ప్లాస్టిక్ బొమ్మల్లాగా చేసి పడేస్తే నువ్వు కాలెత్తితే ఉంటుంది. పీకినా ఏమందా బొమ్మ? పీకితేమన్నా అంటుందా? బ్యాటరీ బొమ్మ కూడా ఏమందు. వేల పెట్టి కొనుక్కుంటారు ఇప్పుడు బొమ్మలు చాలా మంది. పిల్లల కోసం కొంటారు, పెద్దలు కూడా ఆడుకుంటూ ఉంటారు కొంతమంది సరదాగా. కాదు పెద్దలకు తెలుసు దాన్ని పీకకూడదు, అది 1000 రూపాయల బొమ్మ అని. కాకపోతే పిల్లలకి ఇచ్చేసరికి ఏం చేస్తారు? అది కాళ్ళు కలుపుతూ ఇట్లా ఇట్లా ఒక కుక్క ఉందన్నమాట, కుక్క అంటూ ఉంటుంది నాలుగు బయట పెట్టి. అమెరికా స్టోర్స్ లో అక్కడ బొమ్మల స్టోర్స్ లో ఎదురుకుండా పెడతాడు. మన మనలో చలనం రావద్దు. మీ నాన్న అడుగుతాడంటే అడుగు తప్పకుండా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కదా, ఫోన్ చేసి చెప్పు బహుమని కుక్క కావాలి నాన్న అని అయిపోయాడు అయిపోయాడు. అది కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది కుక్క అనేసరికి, అది భావ భావం అంటూ కుక్క ఉంటుంది. ఉండేసరికి అదేంటి, రెండు కాళ్ళు కూడా ముందుకొస్తూ ఉంటాయి బ్యాటరీ బొమ్మ. అది మనకైతే అదే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. అదే పిల్లల చేతికి ఇస్తే ఏం చేస్తారు? కొంచెం పెద్దవాళ్ళు మనం ఇంకా ఎప్పుడు చూడకుండా ఉంటారా అని చూస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నసేపు ఏది పీకడానికి లేదు. బయటకు వచ్చి ఎర్రటి నాలుగు పెడతాడు మళ్ళీ అక్కడ, ఆ నాలుగు కూడా పీకడానికి లేదు. ఎందుకని? పెద్దవాళ్ళకి తెలుసు అది 1000 రూపాయలు పాడు చేయకూడదు. మీరు కోపడికండి, ఒక మాట చెప్తా. మా చిన్నప్పుడు మా నాన్నగారు నాకు బొమ్మలు కొనేవారండి. చిన్న చిన్న బొమ్మలు అయితే నాకు వదిలిపెట్టేసేవారండి. పెద్ద పెద్ద ఇలాంటి బొమ్మలు అనుకోండి, అది అద్దాల బిరువాలు వాళ్ళు ఎదుట చేత్తో పట్టుకుంటే చూడడం, లేకపోతే బొమ్మలు ఇప్పటికి కూడా ఉన్న బొమ్మలు ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు కూడా కాదండి, ఒక బొమ్మ అయితే గురుదేవులకు కూడా ఇష్టమై వారు గదిలో పెట్టుకున్న కొన్నాళ్ళు ఆ బొమ్మని. అంటే ఒక బొమ్మ ఏనుగు బొమ్మ ఉండి అదే వాయిస్తూ ఉంటుంది, తాళం కాలుతో ఇస్తుంది. దాన్ని చూసి అలవాటైంది నాకు కూడా. కొన్నాళ్ళు భజన చేసుకుని కొంచెం సన్నగా ఉన్న, కొంచెం కాదు బాగా సన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడు అందవలేండి. పొట్టందితే కాలందదు, కాలంతే చెయ్యి అందదు, చెయ్యి అంతే తలందదు అప్పుడు. కాబట్టి తాళం ఒకటి దానికి పెట్టుకుని ఇలా ఇలా తాళం వేసుకునేదాన్ని, చేత్తో హార్మోనియం ఆంచుకునేదాన్ని, కాళ్ళతో తాళం, రెండు పనులు పూర్తయి, మూడోది నోటితో పాట పాడుకునేదాన్ని. మరి అమెరికా వెళ్ళినన్నాళ్ళు అప్పుడు కొంచెం మరి స్వామివారితో అలాగే ఉండేవాళ్ళం కాబట్టి మూడు మూడు జరుగుతుండే అన్నమాట. అప్పుడు ఎవరన్నా వస్తే పక్కన వాయిస్తే అది వాయించడం, లేదా ఇది ఎవరన్నా వాయించగలిగే వాళ్ళు ఇది వాయిస్తే అది వాయించడం, ఏదో సమ్ అక్కడ మన సేవకు ఉపయోగపడుతున్నామా లేదా, నాలుగు మనకి వీలైనంత సేవకి మనం మునిగిపోవాలి. ఆ బొమ్మని గురుదేవులు చాలా నాళ్ళు తమ దాని మీద మీ నాన్న ఎంత ఇష్టంగా కొన్నాడో నీ కోసం ఈ బొమ్మ అని పెట్టుకున్నారు చాలా. ఇప్పటికీ ఉంది సుమ్మా నా దగ్గర. అలాగా మనం ఖరీదైన బొమ్మల్ని, దాని యొక్క బొమ్మ తత్వాన్ని, ఆ బొమ్మ పాడవుతుందని ఎవరికి తెలుస్తోంది? కొన్న వాళ్ళకి తెలుస్తోంది, కష్టపడి డబ్బులు సంపాదించిన వాడికి తెలుస్తోంది. కానీ పిల్లలకి తెలుస్తోందా? తెలవటం లేదు. అక్కడ చిన్న బొమ్మ విషయంలోనే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఉన్న తారతమ్యంలోనే పెద్దవాళ్ళు ఇంత ఆరాట పడిపోతున్నారే. ఒక కాలో చెయ్యో లేకపోతే మొత్తం మిషన్ ఆగిపోతుంది దాంట్లో. మనం కూడా ఇంత జీవితం వచ్చిన తర్వాత ఇందులో గుర్తించాల్సినటువంటి సత్యాన్ని గుర్తించకుండా మనం కూడా ఇతరత్ర 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 వ్యాపకాలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే మనకి ఇంత ఇంత స్థితిని ప్రసాదించిన మహాత్ములకి ఎంత బాధను అనుభవిస్తున్నారో అంటే వారికి బాధ లేదు, మన గురించే బాధ. వారికి బాధ ఉందా అంటే వారికి బాధ లేదు. అంత స్థితికి వెళ్తే గానీ వారి బాధ లేదనేటువంటి స్థానం నీకు దొరకదు, తెలీదు. వారికి బాధ ఉంటే ఇంకా మనం ఏంటెందుకు పడతారు, పూడితే ఒకరా పోడితే పో అని ఎప్పుడో వదిలిపెట్టేవారు. వదిలిపెట్టేదే అలాగా ఆయన ముద్ర వేసుకున్నారు. నువ్వు వదిలినా నేను వదలను, కామవరపుగాడు జీడించుమా, నేను కామవరపుగాడే జీడించుమా, నువ్వు వదలాలనుకున్నా నేను వదలను. నువ్వు ఏ మూలకెళ్ళినా మళ్ళా నా గురించి తెలుసుకుని మళ్ళీ రావాల్సిందే, నేను నిన్ను చూడాల్సిందే. ఎవరండి నేను సదాజీతో మాట్లాడేవాళ్ళు, గురువులకి చెల్లెది. అందు అలాగే లాక్కొస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఎప్పుడో మేము ఆశ్రమం పెట్టక ముందు చూసామండి బాబుగారు, ఎప్పుడు బాబుగారి దగ్గరికి వస్తున్నాడు. రేపు వస్తున్నారు కొంతమంది, భోగి రోజుకు వస్తున్నారు చాలా మంది. గుండుగోల్లో నవరాత్రులు చేసినప్పుడు అప్పుడండి మేము ఏళ్ళు నుంచి వచ్చేవాళ్ళమండి. బాబుగారు మాకు తెలిగిపోవటం ఏంటండి, చాలా బాగా తెలుసాను. మధ్యలో కూడా బాబుగారు ఉన్నారు కదండి అన్నాను మొన్న హైదరాబాద్ లో కలిస్తే. మధ్యలో 10 మంది వస్తున్నారు, మరి తక్కువ మంది ఏంటి 10 మంది వస్తున్నారు. ఇప్పుడు నేను అన్నా ఇప్పటికీ బాబుగారు ఉన్నారండి, బాబుగారు ఉండబట్టే మేము కూడా ఉన్నామండి. బాబుగారు లేకుండా మాత్రం ఎవరూ లేవండి. కానీ మీరు అక్కడికి వచ్చి ఏ అణువును పలకరించినా బాబుని గురించి చెప్తుందండి. బాబు ఎప్పటికీ ఉన్నారండి, మధ్యలో ఎందుకు వచ్చిందోనండి. పాప ఏమంటారు వాళ్ళు, ఇవన్నీ మనం తెచ్చుకున్నా బంధాలే. గుర్తించక, మహాత్ములు గుర్తించక, ఇది టెంపుల్స్ వెళ్లకుండా బోలా. టెంపుల్స్ వెళ్తున్నారు, దేవుళ్ళకి మొక్కుతున్నారు. వద్దు వెళ్ళిపో అనుకునేటువంటి పొంగా పొంగ అనిపించుకునే సంవత్సరం ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి దగ్గరికన్నా వెళ్తారు. పోపో అనిపించేది, నువ్వు ఎంతసేపు అయినా కూర్చో వస్తారా అంటే ఇక్కడ అంటే మాత్రం అదే అనుకుంటున్నాను. మనం కూడా అట్లాంటి సిస్టమ్ పెడితే అన్న వస్తారేమో జనం అని. అది దొరకదు దొరకదని పెడితే తప్ప దానికోసం ఎగబడరేమో. కానీ అట్లాంటి ఆయన కాదే, ఇంత పిచ్చేనా. మంచి మంచి వాక్యాలు ఎక్కడ ఉన్నదో స్థానం తెలియజేస్తూ, ఆ నీకు భయం ఏంటి, దానికి రహస్యం ఏంటి, వెళ్ళి చెప్పు. ఇక నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పు, ఎవరు వద్దుంటారో చూద్దాం, ఎవరు భయపడతారో చూద్దాం. దేనికైనా సమాధానం ఉందిగా నీ దగ్గర చెప్పడానికి అన్న కొండ, బంగారు కొండ మన గురుదేవు. ఆత్మతత్వం అంటే నీకు భిన్నంగా లేదు, నీవే అయి ఉన్నావు దానికి, నీవే అయి ఉన్నటువంటి ఆ తత్వానికి నీకు అడ్డుపడుతున్నది నీ మనస్సే. నీ మానసిక స్వభావం చేత యద్భావం తద్భవతి అనేటువంటిది నీ నీ మనసుకి ఏ ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచన సరళి పెట్టి నువ్వు బంధాన్ని కల్పించుకుంటున్నావో బంధ విముక్తిని చేసుకుంటున్నావో అది మన మీదే ఆధారపడి ఎప్పటికప్పుడు. ఎందుకంటే దేహం అన్న తర్వాత దీని స్వభావం ఏంటి, దీనికి రాగం ఉన్నంత సేపు రోగం కూడా దీని వెంటబడుతోంది. ఆలోచించండి, దీని మీద రాగం ఉన్నంతసేపు రోగం ఉన్నది మనకి తెలుస్తోంది. దీని మీద ఎప్పుడైతే దాని వంక చూడకుండా ఉంటామో, నేను ఆ ప్రభు యొక్క శక్తి అనేటువంటిది గుర్తిస్తూ ఉంటుందో, సర్వదా సర్వదా కూడా యోగమాగ నిగూఢులై ఆ అన్వేషణలో దాని యొక్క సమాగమం చేత ఆనందానుభూతిని పొందగలుగుతాను. అందుకని ఇక్కడ వాళ్ళు గోపికలూరు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు ముందర, అయ్యబాబో అనుకునేటువంటి భయంకరమైనటువంటి ప్రపంచంలో ఒక దృశ్యం కనిపించినా దానికి సాహస వీరులు అనేటువంటి వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ఆయన సాహసవంతుడు అని వదిలిపెట్టడానికి ప్రపంచం యొక్క అనుభూతులు కాదు. ప్రపంచంలో అనుభూతులు అందరి మాదిరి అనుభూతులు కాదు. ఇది ఒకే వస్తువుని అందరూ ప్రేమిస్తున్నాం ఇక్కడ. ఆ ఒకే వస్తువు ఏదంటే ఆత్మ వస్తువు అయి ఉన్నది. అది నువ్వు ఇతరత్ర అనేక రూపాల్లో ఎవరికి కావలసినటువంటి అత్యమూర్తులుగా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు ఆయా వారి వారి భావాన్ని బట్టి. ఆ అర్చామూర్తి యందు నువ్వు ఎంత అనురాగం కలిగి ఉంటావు, అక్కడ కేవలము బాహ్యమైనటువంటి అవసరాలు తీసుకుని ఉంటున్నావా? ఏమంటే స్వామి మా అమ్మాయి కూతురు పెళ్లి చేయ, మా కూతురు పెళ్లి చేయాలి. ఏం చేయమంటారు స్వామి, దీక్ష చేయి, నీ మీ అమ్మాయి కూతురు పెళ్ళైపోయి. అప్పపప్ప దేవుడు దేవుడా, ఎన్నడు చూసినావనే పెళ్లి, నిన్న నీ దగ్గరికి వచ్చి చెప్పుకునేసరికి దీక్ష సహకం అవ్వలేదు స్వామి. సంబంధం వచ్చేసింది, ఆ దీక్ష పూర్తి చేయడం కష్టమైన స్వామి పెళ్లి చేయడానికి అవసరార్థమై. ఇది నిలిచే భక్తి కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన గురుదేవుడి, ఇలా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారిని కాదనలేదు, వీరిని కాదనలా, ఎవరిని చిన్న చూపుతో చూడాల. ఇప్పుడు పరమమైనటువంటి అనుభూతిని ఎవరు పొందగలుగుతున్నాము? వాటినన్నిటినీ కోరికలనేటువంటి వాటిని అధిగమించి ఏ అయితే తనకి తానుగా ఆత్మనివేదన భక్తి ఉన్నది అంటే అది భగవంతుడే. ఈ సేవకు ఉపయోగపడడానికి జీవితం ఉన్నది అంటే అది భగవంతుని యొక్క కిరణమే. ఆ శక్తి ఇందులో ఉండి ప్రేరేపణ చేసి చేస్తుంది కాబట్టి అందుకునే ఏమన్నారు నాద్వైతం గురు సన్నిహితం. అలా ఉంటేనే బాగుందండి. నాద్వైతం అద్వైతము గురు సన్నిధానంలో లేదు. గురు సన్నిధానంలో ఎన్ని రకాల ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ ఎంత ఉన్నా కూడా గురుదేవుడు గురుదేవుడే. అది అనంత శక్తి అని మనం చక్కగా దాన్ని ఈ జీవిత పర్యంతం మనం ఆరాధించుకోవచ్చు, సేవించుకోవచ్చు, అనుభవించవచ్చు, చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ద్వైతంతో కూడి ఉన్నాయి. ఆలోచించండి, చెప్పుకోవడం అనేటువంటిది చెప్పుకోవడమే కదా. భాగవతం వేరు, తాను వేరు. కాబట్టి భాగవతుల్లో అలా ఉందని చెప్పుకుంటూ అనుభూతి మాత్రం ఎలా కలుగుతుంది అక్కడ? కృష్ణుడితో ఉన్నంతసేపు, కృష్ణుని యొక్క పక్కనున్నటువంటి వాళ్ళ భక్తులు పొందుతున్నంతసేపు భక్తుడు తాను, కృష్ణుడు తన గురుదేవుడు. భిన్నంగా ఎక్కడుంది? అదే శివగీతకు వెళతాం, అదే శివపురాణానికి వెళతాం. అక్కడ శివుడు గురుదేవుడు తాను ఆశ్రయించిన భక్తుడు. ఎక్కడో ఉన్నటువంటి కన్నప్పని తలుచుకుందాం. కన్నప్ప యొక్క ఏది దశన దాసుల కింద చేరదాం. ఎక్కడ చేరినా భగవంతుడు ఒక్కడే కదా. కింద మెట్టు ఉన్నా గుడి ఏది గుడికి కింద మెట్టు ఉన్నా ఈ మెట్టు ఏదంటే ఏందండి అంటే గుడిదే అంటారు. గుడి మెట్టి అంటారు కానీ పై మెట్టు ఒక్కదాన్ని గుడి మెట్టు అంటారా? అందుని కింద గుడి మెట్టుగా ఉన్నా అంటే దాసన దాసన వృత్తి వృత్య పరిచారక వృత్తులు కింద ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన స్థానము ఆ దేవుడి కొలిచేటువంటి స్థానము, వారిదే అయ్యున్నటువంటి స్థానంలో మనం ప్రకాశిస్తూ ఒక ధైర్యము, ఒక సంతృప్తి ఎంత మిగులుతోందండి. వేరే వేరే ఆస్తిపాస్తుల్లో చాలా మందికి ఉంటాయి ఆస్తులు పాస్తులు. ఆస్తులు అనేటువంటివి దాని ఎంత ఆసక్తితో ఆస్తులు ఎంతవరకు ఉన్నాయో పాస్తులు పాసిపోయేవి కూడా ఉంటాయి. అందులో ఉండకుండా ఉంటాయా ఆస్తులని భాగాలే అన్ని? ఏ దాయకుండా ఉంటావు? పెరుగు దాయకుండా ఉంటావా? అన్నం దాయకుండా ఉంటావా? అందులో ఏదో ఒకటి పాస్ అయినటువంటివే. అందుకని ఎక్కడికక్కడ మన దృష్టిని మరల్చుకుంటే, సృష్టి మారదు కానీ దృష్టిని మరల్చుకుంటే అన్వేషణలో సర్వకాల సర్వావస్థలు ఎందుకు చూడిందాక చెప్పారు కదా. వారు చూసినప్పుడు దృశ్యంగా కనిపించినా అనుభవించేటువంటి సమయంలో అది కృష్ణుడుగానే అనుభవించారు. అలాగే చూసినప్పుడు ఇది ఒక తత్వం అనేటువంటిది, ఒక చరిత్ర అనేటువంటిది మనకి చెప్పుకుంటూ వింటూ జరుగుతున్నప్పటికీ అనుభవానికి వచ్చేసరికి ఏమవుతోంది అక్కడ? చెప్పేవారు వేరు, వినేటువంటిది నేను అనేటువంటిది కాకుండా అక్కడ కృష్ణలీలలు, గోదాదేవి లీలలు. ఇప్పుడు అందుకనే అమ్మగారు ఏం పాడుకుంది ఇవాళ? అందరికీ మంగళం పాడుకుంది, అన్నిటికీ ప్రభు యొక్క అన్నిటికీ మంగళం పాడుకుంది. ఏం పాడుకుంది? అయ్యా అయ్యా ఆ భాగవత కథలో ఉన్నటువంటి నీ చరిత్ర ఉన్నదే. మనం కూడా పాడుకుందాం. అదేమిటి, ఆవిడ పాడుకున్నట్టే మనం పాడాలని లేదు కదా. ఆవిడలో ఆవిడ పాడినటువంటి వాటిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ ఏ యుగాల్లో ఏ ఏ అవతారాన్ని ధరించి ఏ ఏ లీలలు చూపించావో ప్రభు, అంత గొప్ప ప్రభువైన నీకు సర్వదా సర్వదా మంగళం ప్రభు. నిన్ను ఆశించిన భక్తులకు మంగళం ప్రభు. నీ పక్కనున్న రాధమ్మ తల్లికి మంగళం ప్రభు. నీవే స్వరూపంగా ధరించి ఉన్నటువంటి ఇది భక్తి హృదయానికి మంగళం ప్రభు. ఇక్కడ ద్వైతం ఎక్కడున్నది మంగళానికి? ఎందుకంటే వాస్తవానికి భక్తుడు విడిగా లేడు. భక్తుల హృదయంలో భగవంతుడు బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడు భగవంతుని యొక్క కృప కలగాలంటే ఏం కావాలన్నారు భాగవతులు? నిరంతర సజ్జన సాంగత్యం కావాలన్నారు, భాగవత సాంగత్యం కావాలన్నారు. ఎందుకు సాంగత్యం కావాలన్నారు? ఎందుకంటే వినడానికి అనడానికి ఈ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి వినడానికి అనడానికి కనడానికి అనుభవించడానికి ఇన్ని ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి ఆయా గుణాలు ఆయా స్వభావాలతో ఉన్నటువంటి వాటిలో గుర్తించే భగవంతుని గుర్తించేటువంటి ఎవరైతే ఉన్నారో సహజ సత్పురుషులైనటువంటి వారు సహజ సాంప్రదాయంతో సహజమైనటువంటి స్వభావంతో సహజమైనటువంటి భగవద్ అనుభూతితో ఎవరెవైతే ప్రకాశిస్తున్నారో వారందరితో సహవాసం చేయమన్నారు. ఇక్కడ చెప్తారు ఆయన కులసేక మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదార్థే ఆశ్రౌషం శ్రావ్యబంధం అని చెప్తాం. తవ చరణం అపహాస్యాన్యదాఖ్యానజాతం మాస్మార్శ్వం మాధవత్వామపి భువనపతే చేతసా పహ్నువానాన్ మా భూవం తత్స్వపర్యా పరికరరహితో భక్తిహీనాన్ పదాబ్జే. అమ్మయ్య మొత్తానికి వచ్చేసిందండి పద్యం. ఇప్పుడు మధ్యలో ఆపేస్తానేమో అనుకున్నాను సుమార్, చాలా బాగుంటుంది. అయ్యా నీ భక్తి లేనటువంటి వారితో నాకు ఎప్పుడు కూడా సాంగత్యం కలిగేట్టు చేయకు ప్రభు. నీ కథలు కానటువంటి కథల్ని ఏనాడు వినకుండా చేయి ప్రభు. నీకు కానటువంటి మాటల్ని ఎప్పుడూ ఈ నోటి గుండా మాట్లాడకుండా చెయ్యి ప్రభు. ఇప్పుడు దాకా ఏంటి వారు చెప్పారు, జీవే కీర్తయ కేశవం మురరిపం చేదో భజ శ్రీధరం వాణి ద్వంద్వ సమత్య అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు పృష్టం లోకయలో జనద్వయ హరే గచ్చాంగిరి యుగ్మాలయం విగ్రగాన ముకుంద పుల పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. అయ్యా ఈ ఇంద్రియాలన్నీ కలిగినందుకు, ఈ కళ్ళు కలిగినందుకు నిన్ను చూడాలి, చెవులు కలిగినందుకు నీ చరిత్ర వినాలి, నోరు కలిగినందుకు నీ మాట మాట్లాడుకోవాలి, వాక్కు కలిగినందుకు నీ మాట మాట్లాడుకోవాలి, ఇహవ కలిగినందుకు నీ ప్రసాదం తినాలి, నీ తులసిదాన్ని ముక్కున్నందుకు వాసన చూడాలి వగైరా వగైరా అన్ని చెప్పాడు. మళ్ళా దానికి విముఖంగా చెప్తున్నాడు, ఇవన్నీ ఉన్నవి నిన్ను అర్చించడానికే ప్రభు, కాని నీ యొక్క మనుగడ లేనటువంటి నీ యొక్క ఆ రసాన్ని పొందుపరచినటువంటి మాటలు చేతలు మనుగడ ఏదైతే ఉన్నదో వారితో నాకు సంబంధం లేకుండా భక్తిహీనాన్ పదాబ్జే. భక్తి లేనటువంటి ఆ పాదాలని గాని ఆ వ్యక్తులు గాని చూడకుండా చేయి ప్రభు. చూడండి ఇక్కడ దాకా వెళ్ళాడు మహానుభావుడు. ఎందుకు ఇవన్నీ మన కోసం? ఎందుకని మనకు తటస్థపడుతున్నాయి ప్రపంచంలో, ప్రపంచంలో అటువంటివి తటస్థపడుతున్నాయి, వెతుక్కుంటున్నాయి మన కోసం. ఎక్కడ దొరుకుతామా దూరిపోదామని, ఆ అటువంటి విషయం దూరిపోవడానికి ఎంత కావాలంటే గురుదేవులు అంటున్నారు, మనసులో చిన్న సంకల్పం చాలు నేను శాంతం పడగొట్టడానికని గురుదేవులు చెప్తుంటారు. ఇది నాగార్జున సాగర డామికి వెంట్రుక వాసంత చాలట. బాబా అందులో ఎంత ఉందండి, అప్పుడు అర్థమయ్యేది కాదు. చిన్న ఒక్క సంకల్పమే కదా, ఈ ఒక్కసారి మాట్లాడితే సరిపోదా అని మౌనంగా ఉన్నవాడు గనక నోరు తెరిస్తే బోళ్ళని మాట్లాడి. మౌనంగా ఉన్నటువంటి వాడు ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే గబుక్కున అయ్యో అనుకున్నట్టుగా గనక నోరు తెరిస్తే ఎన్ని మాటలు వస్తాయని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫోన్లన్నీ ఇన్ని ఫోన్లు తయారవుతున్నాయంటే పూర్వం ఫోన్ లేకపోతే చచ్చిపోయాడు. ఏమండి చచ్చిపోయాడు ఎవరన్నా? ఫోన్లు లేనంత కాలం ఏమైనా జరగలేదా? వాళ్ళకన్నా ఏమన్నా మనం ఘనత సాధించామా? ఏమన్నా వాళ్ళు తిన్నంత కూడా మనం తినలేము. ఇప్పుడు అన్ని నైసే. ఎంత నైస్ అంటే అసలు పెట్టారు ఏం కాసా కాకినాడ కాస కదా. ఓ నువ్వు నైవేద్యం పెట్టించలేదా? పిచ్చిముండ నీ బ్రతికేమైపోలే. అయ్యయ్యో నువ్వే నైవేద్యం పెట్టించేది ఏం కాదా తెలియలేదట దానికి. అయ్యయ్యో నీ జీవితం. అయ్యో ఏదో కాదా, ఓ దెబ్బ తిన్నా కూడా కాదాయే కదా. ఒక దెబ్బ తిన్నా కూడా కాదాయే. కాజాలు మరి రసగుల్లాలు బోళ్ళని బోళ్ళని తగులుతూ ఉంటాయి. మరి ఇప్పుడు పట్టుమంటూ కుర్రాళ్లే ఉన్నారు, వయసులో ఉన్నవాడు పట్టుమని పాతిక తినగలరా అండి? పాతిక మేము తిన్నామండి. చూడండి మా అమ్మకి తెలుసు నేను ఎంత తిన్నా, చేత గురుదేవులు ఎంత తినిపించారు. ఎప్పుడు పంచవిశతే అట అంటే 25 తత్వాలే. ఏమండి మరి ఇంత టిఫిన్? అలా అయితే మీరు బాగా నిద్ర రాదండి. ఇప్పుడు నా నిద్ర వచ్చి ఉంటుంది. ఇంత ఇంత టిఫిన్లు వాళ్ళు పాప ఎంత కష్టపడి మరి వత్తి వత్తి ఏంటంటారు వాటిని, అదే ఆ పొప్పట్లు చేశారో వత్తి వత్తి పాపం. ఒక ఇంత నెయ్యి కూడా ఇచ్చారు, మంచి వేడి వేడి నెయ్యి తీసుకు వెళితే గురుదేవులు బాబు ఇచ్చారు భక్తులు, ఇచ్చేసరికి తీసుకువెళ్ళా స్వామి పలానా వాళ్ళు ఇచ్చారు, ఇంకా చూస్తావేంటి పోసి కలిపాయి అన్నారు. ఇంకా చూస్తావేంటి అట్లాగా అలా చూస్తూ ఉంటావా, రేపేది చూడడానికి కాదు ఇచ్చింది కలిపాయి అన్నారు. మొత్తం గిన్నెండు నెయ్యి పోసి మొత్తం అది ఏమైంది ఏకావతారం. ఏమండి అనేక వల్ల ఏకం చేశారు అక్కడ, అంటే ప్రతి చర్యలో కూడా మనకి ఆత్మతత్వాన్ని ఎంత గుర్తింప చేస్తున్నారో కలిపి అన్నారు. అంతకు ముందు ముద్ద చేద్దాం ఉంటారా వచ్చేది కాదేమో, ఈ నెయ్యి కూడా పోసేసరికి ముద్ద అయింది అది. అందులో వేడి నెయ్యి ఏమో బాగుందా, కమ్మని నెయ్యి అందులో కొత్త వేడి నెయ్యి కాదు కంపు నెయ్యి అనుకున్నావా, దాచి దాచి దానికి ఇంకోటేదో కలిపి మళ్ళా కంపు రాకుండా దాయటం మాకు రాదండి, అది ఫ్రెష్షే, అన్ని కూడా ఫ్రెష్షే ఎప్పటికప్పుడే. మాకేం వస్తుందండి, అది డాక్టర్ చదివింది కాబట్టి, డాక్టర్ చదివింది కాబట్టి ఆ చాప్టర్ నుంచి ఆ నెయ్యి దాకా వెళ్ళింది. వచ్చిన ప్రతి పేషెంట్ కి నెయ్యి తినొద్దంటుంది, దుంప లేక అయ్యేంటో దేశీ ఘీ అంట. మనకేం తీసుకొచ్చండి చెప్పండి, ఏదో మనకున్న దేశం ఒకటే దేశం గురు దేశం కదండి, దిక్కెక్కడి దేశం అనేటువంటిది దాని అర్థం ఏంటంటే దిశి, దిశి నుంచి వచ్చింది దేశం. మరి ఏ దేశాలు లేవు దిక్కులు లేవు, ఒకటే దిక్కు అనుకున్నాం మనం. పాపం అంటే వచ్చి భ్రాంతి ఉన్నట్టుంది, కొంచెం భ్రాంతి ఉన్నట్టుంది పాపం. బ్రష్ నెయ్యి మీద అది ఏమండి దాచుకోవడం తెలియదు గురుదేవులకి, వెంటనే కల్పించారు. కలుపుతున్నా నాకు తెలుసు ఎందుకంటే ఇట్లాంటివి ఎన్నో ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయేమో, ఈ నాయన ఇది ఇప్పుడు నా వంతే చేసేట్టున్నారు అనుకున్నా. అంటే పాప స్వామి వెంటనే కలిపావా సరే ముద్ద చెయ్యి అన్నారు. ఒక పెద్ద ముద్ద చేయిపోతున్నా, అంతకాదు కొంచెం చిన్న ముద్ద చెయ్యి అన్నారు. చేశారు, చేసినంత తీసుకురా స్పూన్ లో తీసుకొని నాకు పెట్టు అన్నారు. సరే స్వామివారు తీసుకున్నారు, అక్కడికి ప్రసాదం అయిపోయింది, మహాప్రసాదం అయింది. అయిన తర్వాత అప్పుడు పాపం పిచ్చిముండ వాళ్ళు బయట ఉన్నారు, కొంతమంది వాళ్ళకి పెట్టు అన్నారు. అంటే తీసుకువెళ్లి వాళ్ళకి కొంచెం ఇంతంతా పెట్టారండి, పెడుతూనే ఉన్నాను అక్కడికి. వచ్చారు, అదేంటోనండి నిజంగా అంత ముద్ద పెడితే అందులో అయిపోవాలి, అవలే అవదది ఆయన తలుచుకున్నారు కదా. అప్పుడు అది ఎంతున్నారు అనుకున్నారు, ఇంత టిఫిన్ ఇచ్చారు వాళ్ళు, అయ్యింది ఇంతే, ఇదంతా ఉంది ఇంకా, మళ్ళీ ఇంకో రౌండ్ పెడదాం అనుకున్నాను. ఆ పాప చేతిలో పెట్టింది వాళ్ళు తింటే ఇంకో రౌండ్ వేద్దాం అనుకున్నాను, వాళ్ళకి ఇంకో రౌండ్ పెడదాం అనుకున్నాను. అయ్యిందా అందరికి పెట్టావా? పెట్టాను బాబు. ఇంకే చూస్తామండి కూర్చో అని అన్నారు. మొత్తం అంతా అలాంటివి ఎన్ని తినిపించారంటే దాని చేత మాత్రం అవకాశం తినిపించారు. ఎప్పుడు తినిపించమండి, దాని చేత మాత్రం అవకాశం తినిపించేవారండి. ఇంకో చోటు జరిగింది ఆ యాత్రలో అయితే పాపం మా శేషులమ్మ గారు ఎవరో మంచి జీడిపప్పు పాకం ఇచ్చారు, చక్క డబ్బాలు డబ్బాలు ఉన్న కిండలు దాంట్లో. స్వామివారు సాయంత్రం పూట ట్రైన్ లో ఉత్తరయాత్ర అనమాట, ట్రైన్ లో చక్క చిన్నపిల్లాడల్లే అక్కడ కూర్చునేవారు, ఏది కిటికీ దగ్గర అటు తిరిగి కూర్చునేవారు, పైగా అక్కడే మొహం కడుక్కునేవారు. చిన్నపిల్లలు చేస్తుంటారు మరి, చిన్నపిల్లాడు కాబట్టి ఎవరు చెప్పండి ఏమో, నాది ఎప్పుడు చిన్నపిల్లాడి దృష్టి అలా చక్కగా అందులోంచి. అందులో స్వామివారికి ఒక చిన్న మగ్గు ఉండేది అనమాట, ఎందుకంటే అందులో పట్టేంత మగ్గు. అలాగే అక్కడే సేవ చేసుకునేవారు, అక్కడే అటు పక్క తిరిగే ఆ కటకట్టాలలోంచి. అలాగే అటు తిరిగి సాయంత్రం పూట కూడా అలా చూస్తూ చక్కగా పైగా అంటుండేవారు. పండాగుంటేనేమో యాత్రలు చూపించడమో బోధలు వినడమో జరిగేదండి. అందరూ ఉండి ఏది ట్రైన్ ఉంటే ట్రైన్ ఆగుంటే సరే రాత్రి నిద్రపోయేవాళ్ళు అనుకోండి, అందరూ నిద్రపోయేవారు. సరే ఇక పగలు ట్రైన్ వెళ్తుంటే పడుకుంటే ఇంత ఖర్చు పెట్టి యాత్రలకు వచ్చింది పడుకొని నిద్రపోవడానిక, ఎంత ప్రకృతి ఎంత ఆనందంగా ఉందో చూడటం తెలీదు అనేవారు. ఇంకెక్కడ పడుకుంటామండి, బండి వెళ్తున్నా పడుకోవడం అనుకుంటే కాదు, అలా కూర్చుని చూస్తుండేవారు స్వామివారు చక్క. ఇక వారితో పాటు ఉండవే, సరే స్వామివారు చక్కగా ఆనందంగా అంతా చూస్తున్నారు కదా అని జీడిపప్పు పాకం అప్పుడే గిన్నె తీశానండి. గిన్నెసి బాబు బోర్ని చేసి చాలా సేపు అయింది కదండి, కొంచెం ఏమైనా
తీసుకుంటా,
నీకోసే చూస్తురా, రా తీసుకురా అన్నారు. అంటే పాపం సంతోషంగా తీసుకురమ్మన్నారు అనుకున్నా, పిచ్చుకుండలాగా తీసుకెళ్తే సరే కూర్చో అన్నారండి. మొత్తం పాపం ఆవిడ ఇప్పుడు కూడా తిట్టుకుంటుందేమో, ఇచ్చిన వాళ్ళు కూర్చుని మొత్తం తినేయమన్నారండి. రెండు జీడిపప్పు భాగం గట్టిగా స్ట్రాంగ్ అయింది, టక్కటక్క కొరుక్కుని తినాలి. ఎంత బాగుంది అనుకున్నారు? చాలా బాగుంది, కాకపోతే చాలా డబ్బాలు. తినేస్తుండే నా పక్కన ఉషా ఉంది, ఇది కూడా ఉందిలే, దీనికి ఎప్పుడు ఆశించడం రాదు, తెలియదు పాపం దీనికి, స్వామివారి ఇస్తే అనుభవించడం తప్ప దీనికి తెలియదు. పాపం ఉషా అనుకుందట, అబ్బా ఎంత మంచి ఛాన్స్ కొట్టేస్తుందో. బయటకు వచ్చిన తర్వాత ఏడుపు, ఏంటి చందు కొంచెమన్నా పక్కన ఉన్నా నాకు పెట్టకుండా నువ్వు తినేస్తా ఉంటుంది, ఏమండి ఇప్పుడు స్వామివారు తినమని అంత గర్జిస్తూ, మనకేం దేహాభిమానం పోయింది అనుకుంటున్నారు అక్కడ? అంత తొందరగా ఏం తినలేదు. కాదు బాబు, మీకోసం వాళ్ళు ఇచ్చారు, తెలుసు నాకు, నేను నేను తినమంటున్నాను, తిను కూర్చో. ఇంత బాబు కొంచెం చెప్పే చెయ్యి, మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇలాంటివి పాపం ఎంత వాదించాను, ఒక 10 నిమిషాలు ఎంత జరిగింది అక్కడ, ఇంత వాదించి నేను తింటూ ఉంటే బయటికి రాగానే అంటుంది, ఏంటి చందు కొంచెం ముక్కైనా నాకు పెట్టలేదు, అంత నువ్వు ఒక్కదాన్ని తినేయాలా, ఎంత ఇష్టమో నాకు ఆ జీడిపప్పు ఆకం అంటే. ఒకవేపు ఏమో మనం తిని ఏడుస్తున్నాం. అందుకని మహాత్ముల వాక్కుల్లో ఎప్పుడు ఏది ఎట్లా ఉంటాయి అనేది నాకు తెలుసు, ఎందుకంటే అంత అసలు మనం అంతంత ప్రసాదాలు మనం తినలేం. కానీ అందులో ఏ మరి ఎంత జ్ఞానాన్ని రంగరించి మనలో ఉన్నటువంటివి తీసిపెట్టేయడానికి, బయటికి పీకేయడానికి, రహితం చేయడానికి, ఇందాక మరి అందులో ఉన్న విషయాలన్నీ కూడా ఆ ఖాళీల్లో ఉన్నటువంటివన్నీ కూడా బయటికి రహితం చేసేసి దానికి సత్వగుణాన్ని, మరి ఇప్పుడు సత్వగుణాన్ని దానిలో ఉన్నటువంటి రజోగుణం అనేటువంటి దాన్ని తమో గుణం అనేటువంటి దాన్ని, ఎందుకంటే రజో గుణానికి తమో గుణమే కనుక మేళవిస్తే అదే రాక్షసత్వం. కానీ ఎప్పుడైతే ప్రభువు యొక్క ఆలింగనం దానికి కలిగిందో, ఏనాడు చేసుకుందో, ఎక్కడో మూల ఉండి ఉంటుంది, లేకపోతే అనుగ్రహ స్వరూపానికి అనుగ్రహించాలని ఆయన పట్టం కట్టుకున్నాడు, వెళ్లి నన్ను అనుగ్రహించడం కాలి. దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి విషయాదులన్నీ రహితం చేయడానికి ఆ ప్రభువులకి, ఆ మహాత్ములకి ఏ విధంగా అటువంటివి కల్పిస్తారో మనకి తెలియదు. అందుకని తెలియని బాధ మీది, తెలిసిన బాధ నాది అంటున్నారు. తెలియని బాధ మీదనేటువంటిది జీవుడు తెలియదని కూడా తెలియదు, వాడికి ఏడుస్తే ఏడుస్తాడు. ఆ తెలియని బాధ కూడా వాడికి తెలియదని కూడా తెలియని బాధ గురువులదే. అయ్యో ఎంత చెప్పినా తెలుసుకోలేకపోతున్నాడు, తెలిస్తే ఇప్పుడు ఇలా ఏడుస్తాడా అని బాధ ఎవరిది? వాడేం ఏడవట్లేదే, వాడికి అవే ఇష్టం, ప్రపంచంలో వెళ్ళటమే ఇష్టం, పెళ్లిళ్ళకి వెళ్ళటమే ఇష్టం, అక్కడ మొట్టికాయలు తినటమే ఇష్టం, వాటి కోసం సంపాదించి ఖర్చు పెట్టడమే ఇష్టం. కానీ తెలుసు మళ్ళా ఒక పక్కన సత్వగుణం గుర్తు చేస్తూ ఉంటుంది, ఒరే నువ్వెంత ఖర్చు పెట్టినా నీ చేతిలో ఇది ఆ అరటి చెట్టు ఆ పులితల చూస్తేనేరా అందరూ హిహి అని పలకరిస్తారు, అది ఎప్పుడైతే లోటు అవుతుందో. ఈ 10 దశావతారాల తర్వాత ఏకాదశ అవతారం ఇది శని, ఈ శనిమోహం ఎక్కడరా బాబు మనకి ఎదురొస్తోందని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఇంకో మార్గం కూడా వెళ్ళిపోతారట. ప్రపంచమంతా దాన్నేగా ఆశ్రయించి ఉన్నది, దాని అవసరాలు దానికి కావలసినవి తీర్చేంతసేపు వీడంత గొప్ప వాళ్ళేడంటూ ఉంటారు. ఎప్పుడైతే అవసరం తీరిపోయిందో దాన్ని ఏమన్నారండి? అవసరార్థం. ఏమన్నారు? అవసరార్థం. అందుకని ఇన్ని సత్యమైనటువంటి గురుదేవుడి దగ్గర అవసరార్థ భక్తి ఉపయోగపడదు. ఏ భక్తి ఉపయోగపడుతుంది? స్వచ్ఛమైనటువంటి భక్తి మాత్రమే ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైనటువంటి భక్తి అంటే ఏంటి? అక్కడ భగవంతుని సర్వకాల సర్వావస్థలు ఎందు ఇంక ఇది అది అనేలా గురోరణ్యం నా భావయ్య. మా గురు సోదరులు అన్నటువంటి పద్యం కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసముపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడుమోమువాడొకడు చెల్లుల మాన ధనంబు తెచ్చెనో మల్లియలారా చెల్లియమ్మ చెల్లుల మాన ధనంబు తెచ్చెనో మల్లియలారా మీ వదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఏమే అమ్మా ఏమిటి నీ అనుభూతి? మనం అడగాల్సిందది. ఆ రోజుల్లో వాళ్ళు పొదల మాటున్నా పొదల దగ్గరికి వెళ్ళి ఎలా అడిగారో. ఏమమ్మా శుభమ్మక్కయ్య ఏమిటే ఏమంటున్నాడేంటి మన వాడు లోపలుండి? ఎవడు వాడు? లోన ఎవరో ఒక నుండి ఇట్లు నన్ను చెరదుతున్నట్లు తోచే రక్షించరాదే అని ఏ మనసుగాడు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మనసుగాడు లోపల చేరి ఏమంటున్నాడేంటి? రూట్ ఏమైనా బాగుందా? పూజ చేస్తుంటే ఎలాంటి ఎలా ఉంది భావన? ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేస్తుంటే ఎలా ఉన్నదే? దీనికి దానికి ఏమిటి నీ మనసు ఏమంటోంది? ఇక్కడ ఈ భావన లేదు, అక్కడ ఆ భావన లేదే, చేయించేవాడు ఎప్పుడు చేయిస్తున్నాడే, దీనికి దానికి అక్కడ తేడా ఉంటే కదా. ఏమండి తేడా ఉందా? చూసేవాడికి ఉన్నది, చూడని వాడికి ఎక్కడున్నది? ఆ మలాన్ని వదిలి వెళ్ళడానికి అక్కడ ఉంటే ఈ లోపల ఉన్నటువంటి మలాన్ని రహితం చేయడానికి ఇటువంటివన్నీ చేస్తున్నాం మనం. అక్కడ ఒకటే కదా భావన. అందు అంతరాంతరాల్లోకి వెళ్ళి ఆ భావనని మనం గుర్తిస్తూ చవి చూస్తూ దాన్ని గమనిస్తూ దాన్ని తరచి చూస్తూ వాటి వాటికి ఎట్లా అప్పుడు తస్మాత్ అడిదాభమా అది మాటి మాటికి గమనిస్తూ గుర్తిస్తూ ఉంటుంటే లోపల ఉన్నటువంటి ప్రభు భక్తి అనంతము. అది మన సొంతమే, అది మనకి అనుభవైక వేద్యమైనటువంటిది అనేటువంటిది మనకి మిగిలిపోతుంది. కావలసిన సంపద అదేనా? లేకపోతే నాకు కూడా ఇన్ని కోట్లున్నాయని ఎవడైనా ఉన్నవాడు కూడా చెప్పుకుంటున్నాడు బయటకు వచ్చి? అందరూ ఏమండి మీకు తెలుసా కృష్ణార్జునరావు గారు 3 కోట్లుందంట. మనం చెప్పుకోవాల్సింది ఎదుగుండా వెళ్ళి ఏమండి మీకున్నాయి 3 కోట్లని ఎవరైనా అనిగేవాడు ఎదుగు మీకున్నా మీకు ఆ కోట్లు ఎందుకు లేని కోటేశ్వరుడు ఉన్నాడు. నేను ఉత్తరం ఉపమానం చెప్తున్నా. ఎవరైనా ఎదురుగుండా వెళ్ళి ఏమిటి నీకు 10 లక్షలున్నాయంట నిజమా అని అడిగేవాడు ఎవరైనా ఉన్నాడా? ఒకవేళ అడిగితే మాత్రం చెప్పేవాళ్ళు మాత్రం ఉన్నారా? ఏమండి ధనధాన్యాలు భోగభాగ్యాలతో ఇలాంటి విషయాలతో ఉన్నటువంటి ఇది ఇది దేనివంతు ఎంతవరకు వస్తుంది? కానీ ప్రభు భక్తి దగ్గర అందరికీ ఉన్నది గొప్ప సంపాదన. ఆ సంపద అనేటువంటి సమ్యక పదం ఉన్నది, ఆ పదాన్ని మనం ఎంత గొప్పది భయ్ ఏమి చెప్పనే బాబు ఎంత ఆనందమే. ఆ ప్రభువుకి మంగళం పాడుకుంటూ ఉంటే అడుగు అడుగునా అణు అణువునా ఎక్కడను వదిలిపెట్టని నీ అభయ హస్తానికి మంగళం, నీ వరద హస్తానికి మంగళం, నీ చిరునవ్వుకి మంగళం. నీవు చక్కగా మమ్మల్ని అందరినీ అలరించే ఆ ముంగురులకు మంగళం అని ఎంత పాడుకున్నా మధ్య మధ్యలో రోమాలన్నీ కదిలిస్తున్నాయే నన్ను వాటికి కూడా మంగళమే. ఎక్కడ కాకుండా ఉంది అనంతమైనటువంటి విశ్వరూపంలో ఎప్పుడు మంగళప్రదమే. ఆ మంగళప్రదమైనటువంటి దాన్ని నిరంతరము ఎవరైతే మంగళంగా దాన్ని దర్శిస్తుంటారో వారి హృదయము కూడా మంగళమే, వారి జీవితం కూడా మంగళమే. ఎందుకంటే అది అంటుకుపోతుంది, దాని భిన్నంగా అక్కడ రావటం లేదు కదా. భిన్నంగా వీడు మనసు పెట్టుకున్నాడేమో విసిరివేయబడుతున్నాడు చాలా దూరం, భార్య విసుకుంటున్నాడు అంతే. ఎక్కడదాకా? నీకు దొరకనంత దూరం నువ్వు నీ మనసు చేత దూరంగా కొట్టబడుతున్నావు. ఎప్పుడైతే మనసులో మర్మం లేకుండా మనస్సుని ఆదరించి లోపలున్నటువంటి బ్రహ్మతత్వాన్ని అనుభవానికి మనం తెచ్చుకున్నామో, గురుదేవులు చెప్పిన మాటని సార్థకత చేసుకుంటున్నామో, సాధనలో అలవర్చుకుంటున్నామో, ఎంత దగ్గర అవుతున్నామో, మధ్యలో దూరడానికి సందు లేకుండా ఎవడైనా దూరగలరా? మధ్యలో ఎన్ని గుండలండి మనకున్న ప్రభు భక్తిలో ఎవరు ఎంత దూరాలు అనుకుంటే మాత్రం వాళ్ళు ఆ చివర కొనుక్కోవాల్సిందే గాని ఇద్దరి మధ్యలో ఏకత్వమే గాని ద్వైతం ఎక్కడుందండి అనుభూతికి? నా ప్రభు నా సొంతవాడు, ఎవరు దెబ్బలాడేది లేదు, కోర్టులకు ఎక్కేది లేదు. ఆయన జడ్జి గారు కూడా గోక్కోవాలి ఇప్పుడు దీని మీద కేసేస్తే ఏంటో అర్థం కాక ప్లేడర్కేం అర్థం అవుతుంది. ఒకవేళ ఈ సెక్షన్కి వచ్చినా కూడా ఇందులోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా మనోలయం ముక్తులయం యథార్థ వాళ్ళు కూడా లయించిపోవాల్సిందే. ఎందుకంటే ఆశ్రయించాల్సింది ఒక్కరిస్తే, అది ఉద్యోగం చేసి డబ్బులు తీసుకుంటున్నారు తప్ప, ఆ డబ్బులు కూడా కొంతవరకే తప్ప, ఏది తర్వాత ఆస్థానం కూడా కొంతవరకే. ఎప్పుడు దిగిపోతారో తెలియదు. వాళ్ళు కూడా మారుతుంటారటండి, నాకు తెలియదు, మొన్నే చెప్పారు. అవునా మారుతుంటారు? ఏమిటి, జడ్జిలు కూడా మారుతుంటారు, ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారా, రిటైర్ కూడా అయిపోతారు. వాళ్ళు కూడా చావున్నారన్నమాట, చచ్చిపోతారు. అయ్యయ్యో, వాళ్ళు కూడా చచ్చిపోతారటండి. అవునులేండి, ప్రైమ్ మినిస్టరే చచ్చిపోతాడు ఎప్పుడో ఒకప్పుడు కదా. అది పదవిలో చచ్చిపోతే కొంచెం వాడు చనిపోయిన తర్వాత పైకి తుప్పాకులు ఢామ్ ఢామ్ అని మోస్తారు. ఏమండి ఏమండి, పదవిలో ఉన్నప్పుడు వెళ్ళిపోతే, పదవి దిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మొన్న మా శబరిమల అయ్యప్ప భక్తులు సమావేశం కదా, ఏంటి అయ్యప్ప తోం తోం అన్నారండి మధ్య మధ్యలో. నాకేంటో అర్థం, ఇంతవరకు తెలియాల నాకు, వాళ్ళని అడగడానికి సమయం దొరకల. మధ్య మధ్యలో వాళ్ళు సరదాకి చేస్తున్నారు కదా, అయ్యప్ప 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 దిన్ అయ్యప్ప దిత్తన తోం తోం దింతన జాతులున్నాయండి. నామాలు మొత్తం పుస్తకం తెచ్చాను, రాసుకుంటాను. ఈ పాడి పుస్తకం తెచ్చాను అన్నాను కదా, మా సోదర పడిపోయింది. అప్పు అదేదో పుస్తకం తెచ్చిందండి, మా అమ్మ నాకు ఇవ్వలేదు పుస్తక పిపాసి. ఇస్తాలే చూసిన తర్వాత ఇచ్చేదాను ఇచ్చేదాను అంతే. తోం తోం ఏంటి తోం, బాగా తోమది. మన ఎప్పుడు మనం తోకుండానే ఉండాలి. దానికి కూడా భక్తి యోగంలో చెప్తారు మహానుభావులు, మహాజ్ఞాన అయినటువంటి వాడు, టైం చూశారు మా గురు సోదరు, టైం చూశారు, మోకాలు మాట్లాడుతోంది. ఏం సార్ బయట కూర్చుని కూడా మోకాలు మాట్లాడటం, మోహనాకారుడి మోకాలు గుర్తు చేస్తోంది అంతే కదా. మోహనాకారుడి మోకాలు, మోకాలు మోహనాకారుడి మోహన్ తెస్తోంది కొంచెం. అందుకని మనం కూడా ఇత్తడి పాత్రది ఇత్తడి పాత్రతో పోల్చారు, మన మనస్సును కూడా ఇత్తడి పాత్రతో పోల్చారు. అంటే ఇత్తడి పాత్ర ఏంటంటే, నేను పూర్వం అనుకునేదాన్ని సాధన సమయంలో ఇత్తడి పాత్ర అయితేనే నల్లబడుతుంది, దాన్ని మాటి మాటికి చింతపండు రాసి, మరి అది కూడా ఉంది కదండి ప్రవేశం, చింతపండు పులుసు పెట్టాలి. పులుసు మనకి అదేంటి, సాంబార్ పెట్టడానికి పులుసు కావాలని చింతపండు కొనుక్కున్నామంటే దానికంటే ముందు సాంబార్ పెట్టే గిన్నె అడుగుతుంది. నన్ను తోము ముందరా, తర్వాత నువ్వు సాంబార్ పెట్టుకుంటు కానీ అబ్బా చూడండి, ఏమైనా బాగుందా అంటే, సృష్టి ఎంత నేర్పుతోందో మనకి. నువ్వు సాంబార్ లోకి చింతపండు కావాలనుకుంటున్నావు, ముందర సాంబారు నువ్వు తినడానికి ముందు నాలో పెట్టాలి కాబట్టి నన్ను తోము ముందర చింతపండు. ఆ చింతపండు పెట్టి ఉత్తనే అలా అలా అతికేసి మనం కడిగేస్తే పోదది. దానికి చింతపండు పులుసు పెట్టి దాని మీద ఏం పెట్టాలి, కంకర మట్టి, కంకర మట్టి పెట్టి తోమితే అప్పుడది భలే మెరుస్తుందండి, భలే మెరుస్తుంది, భలేగా భలే మెరుస్తుంది. అంటే అనుకుంటే అది ఇత్తడి పాత్రే కాదండి, వెండికి కూడా ఉంది రోగం, వెండికి కూడా ఉన్నది రోగం. మిళ్ళల్లో దేవుళ్ళు వెండి దేవుళ్ళు ఉంటే చూడండి, వాళ్ళ వంక చూడకుండా ఒక రెండు నెలలు ఉండండి, అవి మన వంక చూస్తూ ఉంటాయి. మొన్న అన్నా నేను ఒక తోటకెళ్ళి, నల్లగా ఉన్నారు, ఉండటానికి వెండి విగ్రహాలే. ఏమమ్మా కొంచెం తెల్లగా తోముకుంటే బాగుంటుంది కదా, తోతున్నానమ్మా మాటి మాటికి, అప్పుడప్పుడు తోముతూ ఉంటాను, కానీ ఏంటో నల్లబడిపోతాయి. గాలి గాలి తగిలితే వెండి నల్లబడిపోతుందండి వాడకుండా. నాకు ఉన్నాయి వెండి సామానం బీరువాలు అనుకుని కనుక మనం ఉండుంటే రెండు మూడు నెలలకో ఒక సంవత్సరానికో తీస్తాం అనుకోండి, మనం అనుకో నన్ను ఇలా దాచావు కదా ఇలా ఉన్నాను అంటుంటాడు. అదే దేవుడి దగ్గర ఉపయోగించుకుంటాం అనుకోండి, రోజు తోగుతాం కదా, నన్ను ఆ సేవకు ఉపయోగించలేదు, నువ్వు దాచుకోవడానికే నన్ను చేయించుకున్నావు, కాబట్టి పడు నీ కర్మ అంట. అదే రోజు దేవుడి దగ్గర ఉపయోగిస్తాను తోగుతుంది. అందుకని మరి వాటికే కాదురా, తోవకపోతే నీ బ్రతుకు కూడా అంతే అనడానికి మన దేహం చాలదా, దేహం చాలదా, దీన్ని స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుందండి. మహాత్ములకి చెల్లు గాని ఇది అక్కడక్కడ ఉండేటువంటి వాళ్ళు వాసనారహితమే, వాసన లేకుండా ఉన్నట్టు వాసుదేవ స్వరూపులు కాబట్టి వారికి చెల్లు గాని మనం స్నానం చేస్తే స్నానానికి మళ్ళా రెడీ. ఒకవేళ రోజంతా ఉంటే రెడీ, ఈ రెండు రోజులుంటే కంపే, ఈ మూడు రోజులుంటే సెంటే సెంటు, మూడు నాలుగు రోజులు అంటే సెంటే, అంటే అంతదాకా కూడా వచ్చేస్తుంది అన్నమాట సెంటు పర్సెంట్. మరి ఏంటి బయట దానికి ఇంత బాధపడుతున్నాం మనం, మన లోపల మన సాధన అనేటువంటి భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది రికగ్నైజేషన్, గుర్తింపు. మనం ఎప్పటికప్పుడు మనం చేయకపోతే ఏమవుతుందానికి దానికి కూడా నీకు మసిపడుతుందిరా. అందుకని నువ్వు కూర్చుని చేసేది కొంచెం ట్రైనింగ్ కోసమే, 24 గంటలు నువ్వు చేసేది నిన్నేమంటున్నారు మహా అయితే గంట 2 గంటలు నువ్వు కూర్చుంటే 2 గంటలు అనేది రోజుకి గనక ఎవడైతే కూర్చుంటాడో అది సాధనలోకి వస్తోంది అని మహాత్ములు శాస్త్రంలో చెప్పారు. అలాంటిది నువ్వు అంత చేసి కాస్త ట్రైనింగ్ చేసే తర్వాత అంతా ఫీడింగ్ చేసేదంతా ఈ బోధ విచారణ ద్వారా విచారణ తలుచుకుంటూ వెళ్ళాలి. ఇతరుల యందు సద్భావన కలిగి ఉండాలి, ఇతరుల యందు సద్భావన కలిగి ఉండాలి. అది ఇది అన్నేలా భక్తి యుగంలో చెప్పారు, సర్వభూత హితేరతాహ యో మద్భక్త సమీ ప్రియ, సర్వభూతముల హితమును మేలును కూర్చేటువంటి వాడు నకృష్ణుడు అన్నాడు భగవంతుడు. నాకు అనిపిస్తుంది ఆ భాగవతంలో భక్తి యుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కొక్కటి తీసుకుని ఏదైనా సంపూర్ణంగా ఒక లక్షణం మన దగ్గర ఉందా ఉంటే ఆయనకి భక్తులే మొదలు పెడతారు. అద్వేష్ట సర్వభూతానం, సర్వభూతానం అద్వేష్ట, సర్వభూతముల యందు ద్వేషము లేనివాడు ఉన్నామా, సర్వభూతములందు ద్వేషం లేకుండా ఉన్నామా, మనసులో ఎప్పుడు కూడా ద్వేషభావన చూడటం లేదా, ఎవరేం మాట్లాడినా తనలో నిలబడాలి. దానికి వచ్చేసరికి ఎక్కడా సమాధి షట్క సంపత్తి రావాల్సిందే. ఎదుటి వాళ్ళు ఉమ్మి వేసినా హాయిగా ఆనందంగా పలకరించాల్సిందే, అట్లాంటి స్థితి మనకున్నదా? అప్పుడు కదా సర్వభూతాన అద్వేష్ట అనేటువంటిది. ఒకడెవడైనా చూశాడనుకోండి అప్పుడు మన చూడాలి, మాటలు ఉండవు చూపుతోనే, ఆడేదో నా వంకిట్ట చూశాడు, ఆడేదో నా వంకిట్ట చూశాడు, చూడకపోయినా బాధే, చూసినా బాధే, చూసిన చూపులో బాధే. అంత ఉడుగుతుంటుందండి. మరి మనం ఆశ్రయించింది భగవంతుడినా? ఎప్పుడు కూడా ఆదివ్య చరణారవిందములే మన మనసులో ముద్ర చేసుకుని ఉన్నాం అనుకుంటున్నామా? మరి దానికి అడ్డుగా మనం ఏం వేసుకుంటున్నాం ఇక్కడ ఇలాంటి భావనలు? అందుకని మనసు ఏం చేస్తోంది, పరమాత్మ భావం నుంచి దూరంగా విసిరు కొడుతోంది, ఎక్కడికో తీసుకువెళ్లి ఏదో ఉన్నాను అనేటువంటి భయ భ్రాంతులు కలిగింపజేస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది ఇదంతా? నువ్వు పెట్టుకున్న మనసు చేతనే వస్తుంది. అందుకు నిరంతరము సద్భావన, ఎవరు తమ మనస్సులతో మన మనస్సులలో ఏ భావనలు మనం రంగరించి మనం అనుభవానికి తెచ్చుకుంటున్నామో తత్ భవతి అది అయిపోతుంది అక్కడ. అందుకని వారందరూ కూడా కృష్ణ భావనని అన్నిట్లో పెట్టుకున్నారేమో, వెతికి వెతికి చూశారు, అన్నిట్లో చూస్తున్నారు, చూడడంతో పాటుగా మధ్యలో మళ్ళా అప్పుడు వారికి కూడా కలిగింది అలాగ మధ్య మధ్యలో ఎవరో వచ్చేసరికి చెప్పుడు మాటలు విని చెడిపోకమనేది అటువంటివి కూడా కాదే, వాళ్ళ ఇంట్లో ఉన్నారంట కృష్ణదేవుడు అంటే అటువంటి పొరపాట్లు కూడా పడ్డారు. నారదుడు కూడా అనుకున్నాడు, నారదుడు కూడా అనుకున్నట్ట, అయ్యి బాబోయ్ ఒక పిల్లలు రెండు పిల్లలు ఉంటేనే చాలా చచ్చిపోతున్నారు ఈ భారతం ఇది భూమి మీద, కృష్ణుడేంటో అష్ట భార్యలట 16,000 మంది రాతమలనట ఇంకా చిలక కొట్టుడట ఎంతమందో గోపికలట, అయ్యి బాబోయ్ ఇంతమందితో ఒక కృష్ణుడు ఎట్లా ఉంటున్నాడో ఏంటో అనుకునేసరికి రానే వచ్చాడు. ఈ ఆలోచనలో నారాయణ నారాయణ జరుగుతూనే ఉంది, మనసులో ఈ ఆలోచన పొంగింది, వెంటనే రానే వచ్చాడు కృష్ణుడి దగ్గరికి ద్వారకి. వచ్చేసరికి కృష్ణుడు అన్నట్ట, నారద తాతయ్య అబ్బబ్బా రానే వచ్చావు కాని ఒకసారి ఇంతమందితో ఎంత కష్టమయ్యా ఉండడం అంటే మళ్ళా రిఫ్లెక్షన్ మనకు కూడా అట్లాగే వస్తుంది. గురువుల దగ్గర నుంచి మనం ఏది పెట్టుకుని వెళ్తామో అది వెంటనే అది ఏదో ఒక మాటలో రిఫ్లెక్షన్ వస్తుంటుంది. అది కానీ నారద అక్కడ ఏం చేస్తున్నాడో చూసిరా, అసలు ఏ మందిరంలో ఉన్నాడో ఏంటో అని ఒకసారి నువ్వు చూసొద్దు కానీ నేను మాత్రం సత్యమందిరానికి వెళ్తాను అని చెప్తాడు. ఓ సత్యమందిరానికి వెళ్తాను అన్నాడు కృష్ణుడు కాబట్టి తప్పకుండా ఇక్కడ పరీక్ష చేయాల్సిందే అనుకున్నాడు ఆయన. నారదుడు చూడాల్సింది ఒకసారి లీలే అవి, చేసేదేదో భగవంతుడితోనే చేస్తే తదనుభూతి కూడా ఆనందంగానే ఉంటుంది, లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. వెంటనే సత్యభామ దగ్గరికి వెళ్తానన్నారు కాబట్టి కృష్ణదేవులు మనం రుక్మిణీ మందిరానికి వెళ్ళి చూద్దాం అనుకున్నట్ట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నట్ల. కృష్ణ, అది తాతయ్య బాగున్నావా, ఏంటిలా వచ్చా, ఎక్కడి నుంచి ఏంటి నీ రాక అన్నట్ట. కృష్ణుడు ఇక్కడున్నాడే, అబ్బాయి కాదు ఏదో పని మీద వచ్చాను అనుకోకుండా ఇక్కడికి వచ్చానులే కృష్ణయ్య, ఇంకా వెళ్ళొస్తాను అని జాంబవతి ఉన్న మందిరానికి వెళ్ళట. వెళ్ళి అక్కడ చక్కగా ఆమెతో ఉయ్యాలోతున్నట్ట. అయ్యో ఇక్కడ కూడా ఉన్నాడే అనుకున్నట్ట. అనుకుని మళ్ళా అబ్బే అనుకోకుండా వచ్చాను, ఇప్పుడే వచ్చాను, మరి పరీక్ష కదా. అప్పుడు లక్షణ దగ్గరికి వెళ్ళట, లక్షణ మందిరానికి వెళ్ళట. వెళ్లేసరికి అక్కడ కనిపించకుండా ఉంటున్నట్టుగా ఉండి ఆమెకి భరతనాట్యం నేర్పుతున్నట్ట. కానీ అన్నిటా ఉన్నటువంటి స్వామికి ఇలా చూసి 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 ఎక్కడ లేడనుకుని, అసలు తనతో పాటు ఉన్నాడా లేడా అని చూసుకుంటే మనకే వస్తుంది, ఇక్కడ మనకే వస్తుంది, స్వామి బృందావనంలోనే ఉన్నారా, చెట్టు కిందే ఉన్నారా, హాల్లోనే ఉన్నారా, రామాలయంలోనే ఉన్నారా, అసలు ఎక్కడున్నారు ఏమిటి అంటే, బాబు స్వామి లేకుండా నేను ఎక్కడున్నాను, ఈ పడికి ఇలా ఉండేదని కదా మనకి ఒకసారి అనిపిస్తుంది. అందుకని గురుదేవులు అనేటువంటి శక్తి లేకుండా ఏ అణువు కూడా ప్రకాశించలేదు. కానీ మనసుతో చెడి ఏదో ఏదో చెయ్యాలి, ఏదో ఏదో తనకేదో ఇండివిజువాలిటీ ఉన్నది అనుకుంటారు. అసలు తనకి ఎక్కడున్నది, తను ఎప్పుడు ఒక్కడిగా లేదు, ఎప్పుడు రెండుతోనే, ఎవరా అంటే ఉండవలసిన వాడు ఒక్కడే ఉన్నాడు, రెండోది తానే. సత్యమాదంతా సద్వస్తువే, మరి అంత సద్వస్తువు అయినప్పుడు తాను మాత్రమే అవుతాడు సద్వస్తువే. కానీ ఇది అనుభవించడానికి మన మనసునిచ్చాడు కాబట్టి ఇంత అవకాశాన్ని కల్పించాడు. అలా గుర్తించగలిగి ఉండటం మన సాధన, దాన్ని అనుభవించగలిగి ఉండటం. కనుక అటువంటి మరి పరిపూర్ణమైనటువంటి శక్తిని మనందరికీ ప్రసాదిస్తున్నాడు కాబట్టి గురుదేవులు, మనం అటువంటి సద్భావన చేత, అనంతమైనటువంటి పూర్ణ భావన చేత మన సాధన సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకాన్ని ఆరుఢం చేసుకుని ఎందు వెతికినా, ఏమనుకున్నాడు రామదాస్ గారు, ఎందు వెతకు దూరా, రాముడిని అనుకుంటాడు ఆయన. రాముడిని ఆ అన్నగారు తీసుకెళ్లి కావేరులో వేసేగానే త్యాగరాజ స్వామి వారు, చూడండి వెంటనే మరి భార్య ఉన్నదా, రామ విగ్రహాలని తీసుకువెళ్లి ఓ ఇదేంటి సంగీత అది స్వరాన్నం పుస్తకం కావాలని ఆ నర్తకి అడుగుతుంది, ఒక వేస్ వచ్చి అడుగుతుంది, ఎవరిని, త్యాగయ్య స్వామి వారు అన్నగారిని, త్యాగయ్య గారు అన్నగారిని అడుగుతుంది, దానికి అలవాటు పడిన వాడు ఆ అన్న. అయితే ఎలా ఎరవేస్తుంది, నీ కూతురి పెళ్లి నేను చేస్తాను, మీకు పోలని నగలిస్తాను, ఆ స్వరాన్నం మాత్రం తెచ్చిపెట్టంటుంది. ఎందుకంటే త్యాగయ్య గారికి గురువు గారు నారద మహర్షి, వారు ప్రసాదించినది స్వరాన్నం. ఆయన పుస్తకంలో ఎంత చూసి ఎంత ప్రాక్టీస్ చేశాడంటే మనకెక్కడ ఆయన దానిలో చూసి ప్రాక్టీస్ చేసినట్టే ఉండదు. ఎక్కడ అనుగ్రహం, అక్కడ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి గురువు అనుగ్రహం ఇంకా పరిపూర్ణమై ఉంది. అక్కడ ఎక్కడ త్యాగయ్య వారి ఎడల రాముడు అనేటువంటి వాడు దైవం అయినప్పుడు దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి త్యాగయ్య గారికి గురువు అనుగ్రహం లేకపోతే ఎట్లన్నట్టు వచ్చి స్వరార్ణవము అనేటువంటి గ్రంథాన్ని ఇస్తాడు ఆయన. ప్రసాదించిన అది కూడా అక్కడ దేవతార్చన దగ్గరే పెట్టి పూజిస్తున్నాడు తప్ప అందులో ఉన్న స్వరాలన్నీ కూడా ఈలో, ఎందుకని గురువు అనుగ్రహము స్వరాణవము చేతికి ఇచ్చారు గాని, గురుపాదుకులు చేతికి అందించాం గాని, గురుస్వరూపం ఫలానా నువ్వు నమ్మమని నీకు ఇచ్చారే గాని, నీలో ప్రవేశపెట్టింది ఏమిటి, గురుశక్తి. దాని వెంటనే నాకు ఇంత అనుగ్రహం కలిగిందని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోవాలా త్యాగయ్య గారు, ఇంకా భక్తిని రంగరించి స్వామిని ఇంకా అహర్నిశలు వదిలిపెట్టలా కీర్తనల చేత. ఆయన పూజలోనే కీర్తనలు, పూజ కొంచెమైతే కీర్తన సేవ అనేటువంటిది ఆనందంగా చేసుకున్నారు త్యాగస్వామి. సంపూర్ణ జ్ఞానం పొందారు. వెంటనే ఉండేసరికి వెంటనే స్వరార్ణవం గురించి ఈ ఎటి కూతురు పెళ్ళవుతుందన్న ఈ రెపరెపల చేత, భార్య యొక్క కోరు చేత అన్నగారు ప్లాన్ చేస్తుంటే అంటుంది భార్య గారు, సలహా ఇస్తుంది, స్వరాన్నం ఎలా తీసుకుంటారండి మీరు, స్వరాన్నం ఒకటే దొంగిలిస్తే మళ్ళీ అది ఎక్కడెక్కడని వెతకొచ్చు కదా, గబ్బుకొని కనిపిస్తే కనిపించవచ్చు, దాని బదులు అసలు రాముని విగ్రహాలే పంచాయతనమే మీరు తీసేసి తీసుకొచ్చి దొంగిలిచ్చేస్తే ప్లాన్ ఇస్తుందండి స్త్రీబుద్ధి ప్రళయాంతక, అక్కడ మాత్రం ఖచ్చితంగా స్త్రీబుద్ధి ప్రళయాంతక. భార్య గారు సలహా ఇస్తుంది, కామూర్తిని తీసుకురమ్మంటావా అంటాడు ఆయన అన్నగారు. మీరే కదండి వీడికి ఏదో పిచ్చి పెట్టింది విగ్రహ పిచ్చి అన్నారు మొన్నే, ఎక్కడో దొరికేస్తామండి మాటలు అందుకునే మాటలు, మామూలు మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. అదే దైవాన్ని గురించిన మాట, బోధను గురించి మాట మాట్లాడుకున్నామంటే ఎవరికి దొరకం అక్కడ, ఏ మూలకో ఎటువైపుకో వెళ్ళిపోతుంది. పూర్ణమైనటువంటి భగవత్పరమైనటువంటి మాట, ప్రపంచంలో కూర్చున్న మాట ఉంది చూసారు గబుక్కుని, ఎక్కడ ఎక్కడ మనం గబుక్కుని వదిలినా తర్వాత అది మన బంధించడానికి కారణమవుతుంది అంటుంది భార్య. అంటుంది మొన్నే కదండి మీరు అన్నారు మీ తమ్ముడు గారిది విగ్రహ పిచ్చని, అదేమైనా నిజమా ఏమైనా విగ్రహ పిచ్చని మీరే కదా అన్నారు, అన్ని మాటలు మీరే అంటారు ఏంటండి, అయినా మీ పురుషత్వం అంతా ఏమైంది అన్నండి ఒక్కసారి అంతే ఈయన పొడుచుకొచ్చేసి. ఈయన పురుషుడు కాదా అప్పుడు, ఈ మాత్రం చేయలేనా అని వెంటనే రాత్రి రాత్రి దొంగిలిస్తాడు పాప విగ్రహాన్ని. దొంగిలించి ఏం చేస్తాడు, తీసుకువెళ్లి కావేరిలో పడేస్తాడు. ఈయన పాపం లేచి అమాయకుళ్ళగా సుప్రభాతం పాడుకుంటాడు స్వామివారికి, ఇంకా నిద్రపోతున్న స్వామిని లేపుతాం. ఆయన నిద్రపోవడం తెలుసు ఆయనకే సేవ. ఆ విధంగా మనకేంటంటి కరచరణాదులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా కొంత రెస్ట్ ఇస్తూ వారి సేవను కూడా పరిపూర్ణం చేస్తూ ఉంటాడు అక్కడ స్వామి. అంతేగాని వారికి కావలసి చేయట్లే మనం చూసేసరికి విగ్రహాలు స్వామి, అయ్యో స్వామి విగ్రహంగా చూడలే ఆయన స్వామి ఎక్కడికి వెళ్ళండి దొంగిలించారన్న మాట త్యాగయ్య గారు నోట మీద వెంట రాదండి. ఎవరు నా విగ్రహాలను దొంగిలించారు, ఎవరు ఎటువైపు నుంచి దొంగలు వచ్చారు ఏంటండి, ఏ పోలీసులకి కేసు పెట్టలే, పోలీసులకి ఎవరు కేసు పెట్టలా, వాళ్ళని వీళ్ళని పిలిచి లబోదిపా మళ్ళా. అయ్యో స్వామి ఎక్కడికి వెళ్ళిపోయా స్వామి, నీకు తగిన సేవ నేను చేయలేకపోయానా, నీకు ఏ సేవలో నేను లోపం చేశా స్వామి, నాదేమైపోయింది నా భక్తి లోపమా ఇదంతా. స్వామి ఎందుకు వెతుకుతున్నా నిన్ను, ఎక్కడికి వెళ్ళావని వెతకను స్వామి, నువ్వు నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు నాయన, నువ్వు లేకపోతే నేను ఉండలేనే అని కంటికి పంటికి ఎకదారుగా ఏడుస్తారు భార్య భర్తలు. ఇద్దరు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు బయటికి న్యూస్ వెళ్ళిందే తప్ప వీరు నోటితో భార్యాభర్తల నోటితో దొంగిలించారన్న విషయం దొంగతనం అనేటువంటిది లేదు. ఎందుకని సాకారంగా చూశారు అక్కడ మూర్తుల్ని, సాకారంగా చూశారు గాని అక్కడ వాళ్ళు తెచ్చినటువంటి ఒక మూర్తిని ప్రతిష్ట చేశామనో తెచ్చుకున్నామనో అవి నడిచి వెళ్ళి అవి ఎవరో దొంగిలించారు అంటే మాటే రా చూడు, ఎంత నిండైన మాట మెండైన మాట, చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అక్కడ ఆలోచిస్తూ ఉంటే అసలు మనకి. వెంటనే ఇక నేను వెళ్లి వెతుక్కొస్తాను స్వామి, స్వామి లేకపోతే మనం ఉండలేం, స్వామిని ప్రతిమాలైనా సరే భావాలైనా సరే నేను వెతికి తీసుకొస్తానంటారండి త్యాగయ్య స్వామి త్యాగరాజ స్వామి వారు. అంటే అంటుంది అమ్మగారు మీతో పాటే నేను స్వామి, మీరు లేకపోతే నేను మాత్రం ఎక్కడే. అయ్యో ఎంత పొరపాటు మాట, మండలం ఇది ఈ మండపంలో పసుపు ముద్ర లేకుండా పోతే కదా స్వామివారు ఇక్కడే ఉన్నారు, మనకి కనిపించే మూర్తుల్లో లేరు కనుక నువ్వు అందాక పసుపు మూర్తుల్ని చేసి పసుపు ముద్రని చేసి నువ్వు అర్చన సమయానికి ఏది ఏది జరిపించాలో అది చేస్తూ ఉండు, అక్కడ మాత్రం ఏ లోపం చేయకు, నేను ఇప్పుడే వచ్చేస్తానుగా వెతికి తీసుకొచ్చేస్తా అని వెళ్ళాడండి స్వామివారు త్యాగరాజ స్వామివారు. ఒక రోజా రెండు రోజులా మూడు రోజులా ఏళ్ళు పట్టింది వెతకడం ఎంత తేలికేటండి. ఆయన అమ్మగారు భర్తగారు లేక పాదవిరుత్యం కాబట్టి భర్తగారు లేక దేవుళ్ళు మూర్తి మనకు అలవాటైనటువంటి రూపం కనిపించక ఆవిడ పస్తుల నుండి నీరస పడిపోయింది తప్ప స్వామివారు అన్వేషణలు ఉంటూ పాప ఇప్పుడు ఫోను లేవు వాళ్ళకి లేకపోతే మాట్లాడేది ఏమండి దేవుడు దొరికాడా లేదే ఇంకా ఏంటి నువ్వు ఫోన్ చేసావా నేను పాలు తాగేలే నువ్వు కూడా కొంచెం పాయసం తిను అని మాట్లాడడానికి ఇప్పట్లాగే దొంగ ఫోన్లు లేవు, ఇవన్నీ దొంగ ఫోన్లు వెదవ ఫోన్లు, మీరేమో అనుకోకండి ఫోన్లు వచ్చి మన డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తున్నాయి తప్ప ఫోన్లు వచ్చి మనం ఉత్తరించింది మాత్రం తక్కువ. దీన్ని కూడా చూడాల్సిందే, దూరశ్రవణం దూరదర్శనాలన్నీ అమాయకంగా మాయలో పడేస్తున్నాయి ఇవన్నీ కూడా. అసలు చూడాల్సింది మనసు ద్వారా చూడాలి, మనసు ద్వారా వినాలి భక్తుల యొక్క ఆవేదన తోటి వాణి భావనని ఆ మొక్కను చూస్తే అక్కడ మనసు తలుచుకుంటే ఇక్కడ మన మన హృదయం స్పందించాలి, మన గురించి ఒకళ్ళు తలుచుకున్నారంటే హృదయం స్పందించాలి, అది మహాత్ములకు చెల్లు. అంతేగాని డూప్లికేట్ ఇవన్నీ పెట్టుకుని నాకు ఉన్నది నాకు ఉన్నది, దూరదర్శనం లేకపోతే ఎట్లా మన ఇంట్లో, దూరశ్రవణం లేకపోతే ఎట్లా అన్నట్టుగా ఏంటి మనిషికి రెండేసి మూడేసి భయపెట్టు ఒకటి కాదు అందుకని అక్కడ వెంటనే వెళ్ళి ఇక్కడ సేవ తక్కువ కాల, అక్కడ సేవ తక్కువ, అంటే వారిలో ఎంత పరిపూర్ణమైనటువంటి భక్తి సాధన అనేటువంటిది ఇమిడి ఉన్నదో మనం గుర్తిస్తే అందులో ఎన్నో వంతులో ఉన్నామో మనకు అర్థం కాదు, మనకు అన్నదు. అట్లా వెళ్ళి 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 స్వామి ఎంతమందిని ఉద్ధరిస్తారో ఆయన కీర్తనల ద్వారా, ఆయన యొక్క అఖండమైనటువంటి భక్తి ద్వారా. ఈ నెప ఎందుకు దాక్కున్నాడంటే స్వామివారు కనుమరుగయ్యారంటే కొంచెంసేపు కావేరిలో స్నానం చేయడానికి వెళ్ళారంటే ఆయన స్వామివారు కావేరిలో స్నానం చేయడానికి వెళ్ళారు, ఆయన స్నానం చేయాలనిపించినట్టుంది రాముల వారికి. అందులో తప్పు ఈ నెప తీసుకెళ్ళటం లేదని ఆయన ఈ స్నానం వెళ్ళినట్టున్నాడు. ఇక ఈ నెపం పెట్టుకుని ఆ స్నానానికి ఆయన వెళ్ళడం చూసి ఈయన వెతకడం ప్రారంభించి యాత్రలన్నీ చేస్తూ యాత్రలన్నింటిలో ఎంతెంత మందిని ఉద్ధరించాడు ఈయన యొక్క భక్తి ద్వారా త్యాగరాజ స్వామి. లేకపోతే ఆయన ఊరెగడగా క్షేత్రాలు వెళ్ళడిగా జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ఎంతమందికి ఉన్న సత్యాన్ని గుర్తింపు చేయడం కోసం ఇన్ని నివీధులు వాడలు కొండలు గుట్టలు పర్వతాలు ఎక్కి ఆయన నిజమైనటువంటి సత్యాన్ని గుర్తింపు చేశాడు. ఎంతమంది మనుషుల్లో కల్మష మనసుల్లో అంధకారం అనేటువంటి ఆ హృదయాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని రహితం చేసి జ్ఞాన భాస్కర కిరణాన్ని ప్రసరింపజేశారు త్యాగరాజ స్వామి గారు. ఇట్లాంటి భక్తులు కోకొల్లలు మనకి మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఇటువంటి భక్తులందరినీ కూడా మనం మాట్లాడుకోవడానికి కోకొల్లలు అడుగడుక్కి అణువణువుకి ఉన్నారు ఒక మహాభక్తులు. మరి ఇంతకీ తానేవాడయ్యాడు, తానే స్థితిలో ఉన్నాడు, తన స్థితిని మన స్థితిని మనమే గుర్తించాడు. మన మనస్థితిని మనమే గుర్తించి ఆ మనస్సులో ఉన్నటువంటి మర్మం రహస్యమైనటువంటి లోపలున్నటువంటి తత్వాన్ని గుర్తింపజేయడానికి మహాత్ములు అవతరించారు. వారు గుర్తింపు చేస్తున్నారు ఇదంతా అశాశ్వతం, శాశ్వతమైనది నీలోనే ఉన్నది, దాన్ని గుర్తించండి. కాబట్టి అటువంటి గుర్తింపుని మనం అహర్నిశలు దానికి ప్రయత్నం చేసి మనకింత మానవ జన్మ అటువంటి మహాత్ముల పాదాన్ని పట్టుకున్నందుకు అటు మాత్రమైనటువంటి అనుభూతిలో మనందరినీ కూడా గురుదేవులు ఒల్లాడించుగాక. అటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధన ధాన్యములను అఖండ సాధన సంపత్తిని గురుపాదుకలు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును అఖండ భగవన్ నామామృత రసాస్వాదనని ఆత్మానంద సామ్రాజ్యాన్ని మనకి ప్రసాదించుగాక. సర్వదా గురుపాదకులు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో మనం కూడా అన్వేషించాలి. ఎందుకంటే ఆయన కాళీయుడి దగ్గర 24 గంటలు సేపు ఉంచారు కృష్ణుడు. ఇప్పుడు రేపు కానీ తేల్చరు భాగవతంలో. మన పుణ్యమే అదంతా. ఇప్పుడు ఆ కాళీయుడిలో మనం ఏ భాగంలో ఉన్నాం కనీసం, ఎందుకంటే మనకు కూడా స్వామిని కౌగలించుకునే ఉన్నాం కదా. స్వామిని కౌగలించలేకపోతే జీవుడు ప్రేత అయిపోతున్నాడు. మనలో సద్వస్తు అయ్యి సత్యస్వరూపంగా మనలో ఉండి ఉంటే ఈ జీవుడు అనేటువంటి దేహం ఆవరించి ఉండి నేను ఉన్నాను నేను ఉన్నాను అంటోంది. నేను ఉన్నాను ఇందులో, నేననేది ఇందులో ప్రాణరూపంలో ఉంది కాబట్టి తోలు కూడా పలుకుతోంది నడుస్తోంది చేస్తుంది. అది కాస్త తప్పుకుంటే ఏమైపోతుంది, లేనిది అయిపోతుంది. ఇప్పుడు అక్కడ సావు బతుకుల మధ్య ఉన్నాడు కాళీయుడు. గుర్తించాలి, ఉన్న స్వరూపాన్ని గుర్తిస్తే గానీ ఇప్పుడు వదిలిపెట్టాడు ఆయన. ఇప్పుడు వస్తోంది శరణాగత భావనకు వస్తున్నాడు ఆయన దగ్గర దాకా వస్తున్నాడు. ఇక ఉన్నవాడేవాడు బాబు, ఆ పచ్చగా కనిపిస్తాడేమో వాడి పాదాల మీద పడదాం. అంతలేక పక్కనున్నటువంటి భార్యలు అంటారు, మా బాధ్యత అని కాపాడు ప్రభు అని. అంతే కదా, ఇంద్రియాలన్నీ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటే లోపల ప్రాణం అంటుంది నేను కూడా స్ట్రైక్ చేద్దాం అనుకుంటే. అంతే కదా ప్రశ్నోపనిషత్తున దాని గురించి చెప్తుంది. అందుకని ఇంద్రియాలన్నీ స్ట్రైక్ చేద్దాం అనుకుందంట, చేద్దాం అనుకునేసరికి ఒక్కొక్కటి స్ట్రైక్ చేస్తూ వచ్చేట. చెవులు వినిపించకపోతే బ్రతకలేదా, కన్నులు కనిపించకపోతే బ్రతకలేదు, ఎంతమంది లేదు. అన్ని ఇంద్రియాలు అయిన తర్వాత ప్రాణం అనుకుంటుందట, మీరేనా స్ట్రైక్ చేసేది, నేను కూడా కాసేపు స్ట్రైక్ చేస్తానంట. అమ్మ బాబోయ్ నువ్వు స్ట్రైక్ చేయను నాయనో, నువ్వు వెళ్ళిపోతే మేమంతా ఉత్తకాలి. కాసేపు ఎలా పుచ్చుకుని వెళ్ళొస్తానంట, అదే కాసేపు కాదు కొంచెంసేపు వెళ్ళాను వింటే. అందుకని అలా కాకుండా, అందుకని మనలో ఏదైతే ఆధారమై ఉన్నదో, ఏది శక్తినిచ్చి మనకి ప్రకాశి ఇంత జీవితాన్ని భరిస్తోందో, అటువంటి స్వరూపం ఒకటే స్వరూపమై ఉన్నది ఆత్మస్వరూపాన్ని. అందుకనే ఖాళీని మంచి స్థితిలో చక్కగా ఒక రోజు వదిలిపెట్టారు మా గురు సోదరులంటే అబ్బా అది ఖాళీని పుణ్యమా ఖాళీని స్వభావంతో ఉన్న మన పుణ్యము అది మనమే ఆలోచించుకోవాలి మనం విచారణ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఖాళీని గురించి నాన్నగారు చక్కగా గురుదేవులు చాలా బాగా చెప్తుండేవారు అక్కడ విషం కక్కింది మనం విషయాల్ని కక్కాలి బయటికి ఖాళీడు విషం విషం అనేటువంటిది కక్కి అది ఆ మడుగు ఉత్తమడిగే దానికి ఏనాడు పేరు లేదు పేరు లేని మడుగులో వచ్చి చొరబడింది అది కానీ దాని విషంతో వచ్చిన వాళ్ళందరినీ ముట్టుకుంటే తాగితే దగ్గరికి వస్తే చంపుతుంది కదా అందులో ఖాళీ మడుగుగా ప్రాముఖ్యత చెందినప్పుడు ఇప్పుడు ఈ వీడిని ఖాళీ చేస్తున్నాడు ఆ మడుగు పేరునే మార్చిన ఖాళీయుణ్ణి ఇప్పుడు మారుస్తున్నాడు బదిలీ చేస్తున్నాడు మనం కూడా బదిలీ అవుతున్నాం ఎక్కడికి గురుపాదాన్ని ఆశ్రయించేసరికి బదిలీ అయింది ఎక్కడికి ఈ దేహ దృష్టి అనేటువంటి దేహ సంబంధాన్ని నుంచి దైవ సంబంధానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు గురుపాదాన్ని ఆశ్రయించేసరికి అప్పుడు దాకా దేహ సంబంధమైనటువంటి వాళ్ళమే కానీ ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి దేహంగా మార్చాలని నీది దివ్య దేహమే కాని మాంసమయ పిండం కాదు నీ తల్లిదండ్రి ఇచ్చినటువంటిది నీకు మాంసమయ పిండం మాత్రమే ఇచ్చారు రక్త పురుషాదులతో ఇచ్చారు నువ్వు అంతవరకు దీన్ని నేను అనుకుని ప్రాంతం చెందుతున్నావు కానీ నేను దివ్యమైనటువంటి దేహం ఎందుకంటే నువ్వు అటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి స్థానంగా నేను ఆ మార్గం గుండా తీసుకెళ్లడానికి ఇది కేవలం ఇంత మాత్రమే అని ఇందులో ఉండి నువ్వు ప్రకాశించడానికి అటువంటి సంబంధం ఉన్నది సుమా నువ్వు ఆ సాంప్రదాయం వాడు అని అటు తిప్పే రూట్ మార్చారన్నమాట అది మనం అసలు పుట్టుకకి జరిగేటువంటి నిజమైన రూట్ అలాగే ఖాళీయుడు విషం నుంచి విషం అనేటువంటి దాన్ని కక్కేసి ఇంకెప్పుడు ఇటువంటి దుష్టమైనటువంటి భావన లేకుండా నేను సహృదయంతో ఉంటాను అనేటువంటి స్వభావానికి మారుతున్నాడు మనం కూడా విషయాది దృష్టి నుంచి విశ్వనాథుని దృష్టిలోకి మారుతున్నాం ప్రభు నిన్ను విశ్వమంతా నా ప్రభు యొక్క ఏది శక్తి అన్నటువంటి దాన్ని నేను రుజువు చేసుకుంటాను నేను అనుభవిస్తాను అనేటువంటి అథారిటీతో మన విచారణ సాగితా అటువంటి విచారణలో భాగంగానే ఇప్పుడు కొంచెంసేపు ధ్యానం చేసుకుని 3 సార్లు ప్రణవాన్ని గురించి ధ్యానం చేసుకుని తదుపరి కార్యక్రమానికి ముందుకు వెళదాం.